సహనావవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై ఓం శాంతి శాంతి శాంతి. జీవితంలో ఎదురయ్యేటువంటి ఆటుపోట్లు, అవరోధాలు, ప్రతిబంధకాలు, వీటినంతా నివారించుకుంటూ గుండె ధైర్యంతో ఎదుర్కొంటూ లక్ష్యాన్ని ముందుంచుకొని వీటిని భరిస్తూ సహిస్తూ ముందుకు పోయేటువంటి వాడు సాధకుడు. కనుక మోక్ష మార్గంలో పరమ పురుషార్థమైనటువంటి మోక్షాన్ని, ఆత్మవిద్యని, ఆత్మజ్ఞానాన్ని అభిలషించేటువంటి సాధకుడు ప్రథమంగా ధర్మం విషయంలో కాంప్రమైజ్ కావడానికి అవకాశం లేదు. ధర్మాన్ని ఎక్కడ విడిచిపెట్టడానికి అవకాశం లేదు. ధర్మ జీవనంలో బాధలుండొచ్చు, కష్టాలుండొచ్చు, కన్నీళ్లుండొచ్చు, అంత మాత్రం చేత ధర్మానికి దూరంగా పరిగెత్తే అవకాశం లేదు. ఎట్లాగైతే ఒక మేడ మీద ఎక్కడానికి మెట్ల మీదగా మనం పోతూ ఉంటామో, అలాగే పరమ పురుషార్థమైనటువంటి మోక్షాన్ని సాధించే ముందు మన ముందు కొన్ని సోపానాలుంటాయి. అందులో ధర్మం అనేటువంటిది ప్రధానమైనది. ధర్మాన్ని తప్పిన తర్వాత మోక్ష మార్గంలోకి వచ్చేటువంటి ప్రశ్నే లేదు. కనుక ప్రతిబంధకాలను ఎదుర్కొంటూ ఆటుపోట్లను తట్టుకుంటూ పోవడం, ధర్మాన్ని విడవకుండా ఉండడం, ఇది ప్రధానమైన విషయం. కఠోపనిషత్తు ప్రారంభంలోనే ప్రథమ అధ్యాయం ప్రథమ వల్లిలో మనం చూసిన కేంద్ర విషయం ఇదేగా కనపడుతుంది. అంటే ధర్మాన్ని రక్షించుకోవడం కోసం, ధర్మ మార్గం నుంచి విడిపడకుండా ఉండాలని, ధర్మానికి దూరంగా పోతే మళ్లీ మోక్ష మార్గంలోకి వచ్చే అవకాశం లేదని, ఆ విషయంలో కాంప్రమైజ్ చేయడం మంచిది కాదనే ఉద్దేశంతో చావుకు కూడాను వెనకాడనటువంటి వాడు నచికేతుడు. దట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. మృత్యువే త్వం దదామి ఇతి, నిన్ను మృత్యువుకి ఇచ్చేస్తున్నానని తండ్రి చెప్పినప్పుడు కూడాను ఆల్ రైట్, దక్షిణాసు నియమానాసు, ఇంత పవిత్ర సమయంలో విశ్వజిత్ యాగం చేసి దక్షిణలిచ్చేటువంటి సమయంలో, ఈ మంగళకర సమయంలో మా తండ్రి అబద్దం చెప్పడానికి అవకాశమే లేదు. తద్వారా ఆయన అనందానామా ఏతే లోకాహాగచ్చతి, కాబట్టి సుఖం లేనిటువంటి లోకాల్లోకి మా తండ్రి పోతాడు, అది మంచిది కాదు, ఇది అధర్మం అని తెలుసుకుని అవసరమైతే మృత్యువుని దగ్గరికి పోవడానికి సంసిద్ధం, కాని ధర్మాన్ని వదిలే ప్రశ్న లేదు. బేస్ చూడండి ఎక్కడుంది. ఆ తర్వాత ఎన్ని కష్టాలైనా ఎదుర్కోవడానికి సంసిద్ధంగా ఉన్నాడు. ఇది ప్రధానంగా మన ముందు ముముక్షువుగా తెలిసేటువంటి నచికేతుల్లో మనం చూసినటువంటి గొప్ప లక్షణం ఇది, నంబర్ వన్. ఇక ఆ తరువాత యమధర్మరాజు దగ్గరికి వెళ్ళినప్పుడు ఎన్ని రకాలైనటువంటి ప్రలోభాలు ఎదురైనాయో మనం చూచాం. ఎన్ని టెంప్టేషన్స్, వీటి కోసమే మనం నిరంతరం శ్రమించేది ఈ ప్రపంచంలో. ఆయాసభరితంగా, అటువంటి అనాయాసంగా ఆశించిన అవసరం లేకనే వాటంతట అవే ఆయన్ని వెతుక్కుంటూ వచ్చినా కూడాను నో, అవసరం లేదు నాకు. ఎందుకని, కోరికల వల్ల, కోరికలు తీరడం వల్ల లేదు, కర్మల ఫలితాలు ఏవైతే ఉన్నాయో వాటి వల్ల ఏవి లాభాలుగా ఈ ప్రపంచంలో మనకు చేకూరినా ఇవన్నీ ఒకప్పుడు నష్టాలుగా మిగిలిపోయేవే అనేది సుస్పష్టంగా ఉంది. కాబట్టి ఈ కోరికలు ఏవైతే సుఖాలను ఇస్తూ ఉన్నాయో, ఈనాడు సుఖాలు ఇస్తున్నట్టు కనిపించినా ఒకనాడు ఇవి నశించిపోతాయి అనేటువంటి భావం ఈ చిన్నపిల్లవాడి మనసులో సుస్పష్టంగా నాటుకుపోయింది. అందుకనే అధికారయ్యాడు. ఈ రెండు ప్రధానమైనటువంటి విషయాలు, ధర్మం నుండి విడిపడకుండా ఉండడం నంబర్ వన్, కోరికల వల్ల ఏ ఫలితాలైతే వస్తాయో ఇవి తాత్కాలికమైనటువంటి సుఖాన్ని ఇచ్చినా కూడాను మనం వెళ్లేటువంటి మోక్ష మార్గంలో ఇవి ప్రతిబంధకంగా ఉంటాయి అనేటువంటిది సుస్పష్టంగా ఉండడం వల్లనే ఎక్కడ ఏవి ఎదురైనా కూడాను బలహీన పడలేదు. నాయమాత్మ బలహీనైన లభ్య, ఆత్మ బలహీనుడి చేత పొందబడదు, కానీ చాలా బలవంతుడిగా తెలుస్తూ ఉన్నాడు చిన్నపిల్లవాడైనా. మానసికంగా దృఢమైనటువంటి ఒక తీర్మానం తనలో ఉంది కనుక ధర్మం నుండి ఎప్పుడు దాటడు, కామ్య ఫలాలను ఎప్పుడు ఆశించడు, తాత్కాలికమైనటువంటి సుఖాల వెంట పరుగులెత్తడు. ఇవన్నీ ఉన్నాయి గనకనే పరీక్షించి 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 చూచి ఇక తప్పని సరైంది, నాకు కావాల్సింది ఇదొకటే, అన్యం వరం నచికేత నా వరుణి. ఇక నేను కోరుకునే ప్రశ్న లేదు నచికేతుడు, నాకు కావాల్సింది అదొకటే, దానికన్నా అన్యమైనటువంటిది లేదు అన్న తర్వాత ద్వితీయ వల్లి ప్రారంభం అవుతా ఉంది. ఇక్కడి నుంచి కఠోపనిషత్. అన్యశ్రేయః అన్యత్ ఉతైవ ప్రేయః తే ఉభౌ తే ఉభే నానార్ధే పురుషం సినీతః తయోః శ్రేయః ఆదదానస్య సాధుభవతి హీయతే అర్థాత్ యవు ప్రేయో వృణీతే. అన్యత్ శ్రేయః అన్యత్ ప్రేయః. శ్రేయస్సు ఒకటి, ప్రేయస్సు ఒకటే, చాలా ఇంపార్టెంట్. శ్రేయో మార్గం ప్రేయో మార్గం. తే ఉభౌ నానార్థే పురుషం సినీతః, ఉభౌ నానార్థ భిన్న ప్రయోజనే సతి, భిన్న ప్రయోజనే సతి. కనుక ప్రేయో మార్గంలో వెళ్లేటువంటి వాళ్లకు ఒక ప్రయోజనం ఉంది, శ్రేయో మార్గంలో వెళ్లేటువంటి వాళ్లకు ఇంకొక ప్రయోజనం ఉంది. రెండు మార్గాలు ఎత్తుకుంటానే, ప్రేయో మార్గం ఒకటి, శ్రేయో మార్గం ఒకటి. ఇది ప్రేయస్సు, అది శ్రేయస్సు. నానార్థే పురుషం సినీతః, సినీతం బద్ధితః ఇతి అంటే ఆ రెండు మనిషిని పట్టుకుంటూ ఉన్నాయని అర్థం. బద్ధిత అంటే బంధిస్తున్నాయి, బంధించడం అంటే ఇక్కడ చుట్టుకోవడం. కాబట్టి ఈ రెండు కూడాను మనిషిని చుట్టుకుంటూ ఉన్నాయి, మనిషి ముందు నిలుస్తూ ఉన్నాయి. ఒకటి ఈ మార్గం, అదొకటి మార్గం. ప్రయాణం చేసేటప్పుడు ఈ మార్గంలో వెళ్లన్నా ఆ మార్గంలో వెళ్ళినా, ఒకటి ప్రేయో మార్గం, రెండవది శ్రేయో మార్గం. తయోహో శ్రేయ ఆదదానస్య సాధుభవతి. తయోహో ఉభయోహో ఈ రెండిట్లో కూడాను శ్రేయో మార్గంలో ఎవడైతే వెళుతున్నాడో ఆదదానస్య శ్రేయాన్ని గ్రహిస్తూ అటువంటి వాడు సాధు భవతి, శ్రేయస్సును పొందుతున్నాడు. అది సాధు, ఒక మంచిని పొందుతూ ఉన్నాడు జీవితాల ఉత్కృష్టమైనటువంటి స్థితిని. య ఊ ప్రేయో వృణీతే అర్థాత్ హీయతే ఇతి. అయితే ప్రేయో మార్గంలో ఎవడైతే వెళుతున్నాడో అతడు అర్థాత్ పరమ పురుషార్థమైనటువంటి మోక్షం, అర్థాత్ పరమ పురుషార్థాత్ ఆ మోక్షం నుండి హీయతే విడవబడుతున్నాడు. శ్రేయో మార్గంలో వెళ్లేటువంటి వాడు మాత్రం మోక్షాన్ని పొందుతూ ఉన్నాడు, అదే సాధు. అలా కాకుండా ప్రేయో మార్గంలో వెళ్లేటువంటి మాత్రం మోక్ష మార్గం నుండి విడిపోతూ ఉన్నాడు. కాబట్టి శ్రేయస్సు ప్రేయస్సు ఈ రెండు ఇప్పుడు తెలుసుకోవాలి ఈ మంత్రంలో. శ్రేయస్సు ప్రేయస్సు, శ్రేయస్సు మోక్షాన్ని ఇస్తుంది, ప్రేయస్సు విషయ సుఖాలకు సంబంధించింది, ప్రియంగా ఉంటుంది. ప్రియంగా ఉండేది ప్రేయస్సు, నీకు ఎప్పుడు శుభాన్ని ఇచ్చేది శ్రేయస్సు, మోక్షాన్ని ఇచ్చేటువంటిది. కనుక శ్రేయస్సు దగ్గరకు వెళితే ఏమిటి ఫలం అంటే, శ్రేయో ఫలం ఏమిటి, అవిద్య నివృత్తి ఆత్యంతిక సంసారాభావ ఇది, ఆత్యంతిక సంసారాభావ. కాబట్టి ఈ సంసారం వల్ల ఏర్పడేటువంటి దుఃఖం ఏదైతే ఉందో ఇది ఆత్యంతిక సమూలంగా, ఇక మళ్లీ ఈ దుఃఖం వచ్చేందుకు అవకాశమే లేకుండా సమూలంగా దీన్ని నశింపజేసేటువంటిది ఆత్యంతిక సంసార అభావ. ఎందుకని, అవిద్య నివృత్తి అజ్ఞానం నివారింపబడుతూ ఉంది గనక. ఇది శ్రేయ మార్గంలో జరుగుతుంది, కానీ ఇది ప్రియంగా ఉండదు. మనిషి ఎప్పుడు మనసు కోరుకునేది, మనసు ప్రియాన్ని కోరుకుంటుంది. శ్రేయాన్ని కోరుకోవడం చాలా కష్టం, శ్రేయస్సు వైపు వెళ్ళడం చాలా కష్టం. ఎందుకని ప్రేయస్సును కోరుకుంటూ ఉందండి అంటే, దేహ సుఖాలు. ప్రేయస్సు అంటే ఏంటి? దేహ సుఖాలు, ఈ దేహానికి కావలసినటువంటి సుఖం. అట్లాగే మనోభీష్టాలు నెరవేరుతూ ఉండడం, ఈప్సితాలు, రాగద్వేషాలు. కాబట్టి నేను అనుకున్నది జరుగుతూ ఉంటే నాకు హాయిగా ఉంటుంది. నాకు ఏదైతే దూరంగా పోవాలనుకుంటుంటానో అది దూరంగా పోతే నేను సుఖపడుతూ ఉంటా అనుకుంటుంటాను. సుఖాన్ని గురించి నాకు తెలియదు గనక. కాబట్టి నా మనసులో ఏ రాగద్వేషాలు అయితే ఉన్నాయో ఆ రాగద్వేషాలకు అనుగుణంగా నడుస్తూ ఉంటే ఈ ప్రపంచంలో నేను సుఖపడినట్టుగా నాకు అనిపిస్తూ ఉంటుంది. ఎందుకని? దుఃఖం కలగడం లేదు గనక వాటి వల్ల. ఇది ఇమ్మీడియట్ గా జరుగుతుంది. చూసారా? ఇప్పుడు భోంచేసామనుకోండి, తృప్తిగా ఉంటుంది. ఒక స్వీట్ తిన్నావు, తృప్తిగా ఉంటుంది. వెంటనే తెలిసిపోతుంది, ఇంద్రియాలకు అందుతూ ఉంది. దేహ సుఖాలు ఇవన్నీ కూడాను, ఇంద్రియ సుఖాలు, మనోసుఖాలు ఇవన్నీ కూడాను వెంట వెంటనే తెలుస్తూ ఉంటాయి. అది సుఖమా లేదనేది వేరే ప్రశ్న మళ్ళీ. ఎందుకని? ఒకవేళ నీ మనసుకు సుఖం ఇచ్చేది నిజంగా సుఖానికి సంబంధించిన వస్తువే అయితే, సుఖ వస్తువే అయితే, నా మనసుకు కూడా సుఖాన్ని ఇవ్వాలి. అట్లా ఇవ్వడం లేదు ఈ ప్రపంచంలో. ఒకరి మనసుకి ఏదైతే సుఖంగా ఉందో అదే మరొక మనసుకి దుఃఖంగా ఉంది. కాబట్టి ఆ వస్తువులో సుఖం ఉందా దుఃఖం ఉందా అని ఆలోచించినప్పుడు అది నిజంగా ఇష్ట వస్తువేనా నాకు? ఏమో నా మనసుకి ఇష్ట వస్తువు కావచ్చేమో, కానీ ఇష్ట వస్తువు మాత్రం కాదు. ఇష్ట వస్తువు అనేది అందరికీ ఇష్టమై ఉండాలి. ఒక్కొక్క మనసుకి ఇష్టంగా ఉంది అని అన్నప్పుడు అది కేవలం దాని మీద మనకు ఉండేటువంటి రాగం, అది రాగం. అట్లాగే ద్వేషం కూడా. కాబట్టి ఇవి వెంట వెంటనే ఫలితాలు ఇస్తూ ఉంటాయి, వెంట వెంటనే ఫలితాలు ఇస్తూ ఉంటాయి గనక. దేహ సుఖాలు గాని, ఇంద్రియ సుఖాలు గాని, అట్లాగే మనోభీష్టాలు నెరవేరడం గాని, ఇవన్నీ వెంట వెంటనే ఎప్పుడైతే జరుగుతూ ఉంటాయో మనిషికి ఇమ్మీడియట్ రిజల్ట్ కనపడతా ఉంటుంది. తర్వాత ఏంటనేది వేరే విషయం. వెంట వెంటనే ఫలితాలు కనిపిస్తూ ఉంటాయి. వెంట వెంటనే ఫలితాలు కనిపించడంలో అది ప్రియంగా కనపడుతూ ఉంటుంది. కానీ ఈ మార్గంలో వెళుతూ ఉంటే వాస్తవానికి ఇక్కడ సుఖం లేకపోయినా అది వేరే విషయమేమో, కానీ శాశ్వతంగా దేనికోసం అయితే నువ్వు ప్రయత్నం చేస్తూ ఉన్నావో ఆ పరమ పురుషార్థమైనటువంటి మోక్ష మార్గంలో ఇదే అవరోధం. ఏది? ఈ ప్రేయస్సే అవరోధం. కనుక మోక్షాన్ని నిరోధిస్తూ పోతూ ఉంటుంది. కనుక వెంట వెంటనే ప్రియంగా ఉంటుంది కనుక ప్రేయస్సుని ఎక్కువ మంది కోరుకుంటారు. కానీ శ్రేయస్సు నీకు మేలు చేస్తుంది. కానీ అది ప్రియం అని తెలుసుకోవడానికి టైం పడుతుంది. అసలు నిజంగా ప్రియం కూడా అదే, ఏది శ్రేయస్సు అది ప్రియంగా ఉండాలి. మనకు తెలియకపోయినంత మాత్రాన ఏదో ఏదో ప్రియంగా ఉంటుందంటే ఉపయోగం లేదు. కాకపోతే ఎందుకు మనకు ప్రియంగా కనిపించదు అని అంటే దేహభావనకు వ్యతిరిక్తం. వెరీ ఇంపార్టెంట్. దేహోహం, అహం దేహ, నేను దేహము అని అనుకుంటూ ఉన్నాను కదా. అదే ఆత్మ విషయానికి వచ్చేటప్పటికి, శ్రేయ మార్గంకి వచ్చేటప్పటికి దేహం నాహం, అహం దేహ నా, నేను దేహాన్ని కాను. దేహం నేను అనుకునేటప్పుడు దేహ సుఖాలన్నీ నావిగా కనపడుతున్నాయి. ఈ దేహానికి సంబంధించిన వాళ్ళంతా నా వాళ్ళుగా కనపడుతున్నారు. మమ బాంధవాహ, నా బంధువులు అందరు కూడాను. ఎప్పుడు? ఈ దేహం నేను అనుకున్నప్పుడు ఈ దేహానికి సంబంధించిన వాళ్ళు నా బంధువులు అవుతున్నారు. చూచారా? కాబట్టి ఈ దేహ భావనకి ఆత్మ వ్యతిరేకతం. ఎందుకని? ఆత్మ అనంతం, దేహం పరిమితం. చూచారా? దేహం పరిమితం. అట్లాగే మనోభావనకి వ్యతిరేకతం. మనసులో కేవలం ఆలోచనలు నడుస్తూ ఉన్నాయి, వృత్తులు మాత్రమే కదులుతూ ఉన్నాయి. ఇవి నిరంతరం కూడా మార్పు చెందుతూ ఉంటాయి. ఓకే, నిరంతరం మార్పు చెందుతూ ఉంటాయి. ఇవి మార్పు చెందుతూ ఉండినా ఈ వృత్తులకి, ఈ వృత్తులకు ఆధారమైనటువంటి అహం భావనకి ఆధారమైంది చైతన్యం. అవి మారుతూ ఉంటాయేమో గానీ ఇది మారదు. కనుక ఆ భావాలకి వ్యతిరేకంగా ఉంది. వాటికి చైతన్య స్ఫూర్తినిచ్చేది తాను. సత్తా స్ఫూర్తి ప్రధానేనా? సత్తా అది ఉండడానికి ఆధారమైంది తాను. చైతన్యం ఉంటే ఆలోచనలుంటాయి, చైతన్యం లేకపోతే ఆలోచనలు ఉండేందుకు అవకాశం లేదు. సత్తా అంటే ఏది ఉండడం వల్ల ఆలోచన ఆలోచనగా ఉందో, స్ఫూర్తి జ్ఞానం, దీనిని ఏది తెలుసుకుంటూ ఉందో, ఈ సత్తా స్ఫూర్తి ప్రధానైన మనసుకి సత్తాని, స్ఫూర్తిని, ప్రకాశాన్ని అందించేటువంటిది చైతన్యం అయ్యింది. ఇది దేహ భావనకి భిన్నంగా ఉంది, మనోభావనకి భిన్నంగా ఉంది. కాబట్టి శ్రేయో మార్గంలో అందరూ చరించలేరు. ఎందుకని వెంటనే ఫలితాలు కనిపించవు, ఇమీడియట్ రిజల్ట్స్ లేవు. ఇక్కడ మాత్రం వెంటనే కనిపిస్తాయి. కానీ ఈ రెండు ఫలితాలు ఎలా ఉంటాయి అని చూస్తే, శ్రేయో మార్గం ఆత్యంతిక సంసార అభావ కనుక సంసార వృక్షాన్ని, నీకు దుఃఖాన్ని కలిగించేటువంటి సంసార వృక్షాన్ని సమూలంగా నరికేస్తుంది, ఛేదిస్తుంది. శ్రేయో మార్గం నీళ్లు పోసి పెంచుతుంది. ప్రేయో మార్గం అండర్స్టాండ్, సంసార వృక్షాన్ని నీళ్లు పోసి పెంచుతుంది. ఇంకా ముందు ముందు మనకు అర్థమవుతాయి. కనుక ఎవరైతే ప్రియంగా ఉండేటువంటి విషయ సుఖాల కోసం పరిగెత్తుతూ ఉంటారో, తద్వారా ఇంకా శాఖోపశాఖలుగా ఈ సంసార భావన విస్తరిస్తుందే గాని తరిగేందుకు అవకాశం లేదు, క్షణానికి పెరిగేది. ఇది శ్రేయో మార్గానికి ప్రేయో మార్గానికి ఉండేటువంటి ముఖ్యమైనటువంటి విషయం. ప్రేయో మార్గంలో నీతి అవసరం లేదు, ధర్మం అవసరం లేదు. రుణాదపి ఘృతం పిబేత్, అది కదా చార్వాక సిద్ధాంతం, అదే కదా భస్మీభూతస్య దేహస్య శ్మశానే పునరాగమం కుత. దేహం ఎప్పుడైతే కాలిపోతా ఉందో శ్మశానంలో, మళ్ళీ ఎక్కడ తిరిగి వస్తుందయ్యా? కాబట్టి ఒక్కటే చేద్దాం, ఏం చేస్తాం? రుణం కృత్వా ఘృతం పిబేత్, అప్పు చేసి పప్పు కూడా తినేస్తాం. ఎందుకని ఇచ్చినోడు పోతాడు మంది. నీతి అవసరం లేదు, ధర్మం అవసరం లేదు. ఇది చార్వాక ఫిలాసఫీ. చూచారా ఎందుకో తెలుసా? శ్రేయో మార్గం కాదు, చార్వాకుడికి ఏం పొందాలనో తెలియదు. కాబట్టి కేవలం ప్రియమైనవే కావాలి తనకు. కాబట్టి అప్పు చేసైనా సరే నేను తినేయాలి. చూచారా కనీసం ధర్మం కూడా లేకుండా పోయింది. అంటే ఇతరులు నా విషయంలో అధర్మంగా ప్రవర్తిస్తే నేను ఎట్లా బాధపడతానో, నేను అధర్మంగా ప్రవర్తిస్తే ఇతరులు అలాగే బాధపడతారు అనేటువంటి కనీసం సామాన్య నీతి కూడాను దూరం అయిపోయింది. ఇది ప్రేయ మార్గంలో డేంజర్. కానీ ధర్మం లేకుండా మనిషి దైవం దగ్గరికి వెళ్ళలేడు. కారణం ఏంటి? అంతఃకరణ శుద్ధి ఉంటేనే కదా అధికారి అవుతాడు. అంతఃకరణ శుద్ధి దెబ్బతినేస్తుంది కదా. తప్పు చేసిన వాడిని గురించి ప్రపంచానికి తెలియకపోవచ్చేమో గాని, నేను ఇలా తప్పు చేశాను అని తప్పు చేసిన వాడికి తెలుసు చాలు. చట్టం చాలా కొద్దిగా శిక్షించగలదు మనిషిని. మనసు శిక్షించినంతగా శిక్షించడానికి చట్టానికి చేత కాదు. ఒక 4 నెలలు జైల్లో వేస్తే అయిపోయింది చట్టం. కానీ బ్రతికినంత వరకు వాడి మనసు వాడిని హింసిస్తూనే ఉంటుంది. చూచారా ఇది. కనుక ధర్మం ఎప్పుడైతే తప్పాడో, నీతిని ఎప్పుడైతే వదిలిపెట్టాడో, నియమం లేకుండా జీవితాన్ని కొనసాగిస్తూ ఉన్నాడో, నైతికమైనటువంటి జీవితం లేకుండా ఎప్పుడైతే బ్రతుకుతూ ఉన్నాడో, తద్వారా ఏమవుతుంది? అంతఃకరణ శుద్ధి దెబ్బతగులుతుంది. కనుక శ్రేయో మార్గంలోకి వచ్చేటువంటి అవకాశమే లేదు. లేదు కనుక ప్రేయో మార్గంలో నైతిక విలువలు అవసరం లేదు. కానీ శ్రేయో మార్గంలో ఉండి తీరాలి, ధర్మం ఉండాలి. ధర్మం లేకుండా మోక్షం వచ్చేందుకు అవకాశం లేదు. కనుక ప్రేయో మార్గంలో కేవలం వెంట వెంటనే ఏవైతే దేహ సుఖాలు అందుతూ ఉన్నాయో, మనోసుఖాలు అందుతూ ఉన్నాయో, ఇంద్రియ సుఖాలు అందుతూ ఉన్నాయో, అవి తక్షణ ఫలితాలను ఇస్తూ ఉన్నాయి గనక వాటిని అనుభవిస్తూ ఉండడమే. దానికి ఒక నీతి లేదు, నియమం లేదు, ధర్మం లేదు. ఇది ప్రేయస్. కానీ శ్రేయ మార్గంకి వచ్చేటప్పుడు మొదట అది అభ్యుదయ నిశ్రేయస హేతు. అభ్యుదయం మొదట సమాజంలో, అభ్యుదయం సమాజంలో. అభ్యుదయం అంటే ధర్మ జీవనం మొదటి మిట్టు. అందుకనే నచికేతుడు ధర్మాన్ని వదలనన్నాడు. అంతే, కావాలంటే ప్రాణం పోగొట్టుకోవడానికన్నా సరే మృత్యువు దగ్గరకన్నా పోవడానికి సంసిద్ధంగా ఉన్నాను, కానీ ధర్మాన్ని మాత్రం వదులుకోలేను నేను. చూచారా కనుక ఆ ధర్మం అనేటువంటి మొట్టమొదటి మెట్టెక్కేసిన తర్వాత నిశ్రేయసహ మోక్షం ఆ వైపుకి పోవడం జరుగుతుంటుంది. కాబట్టి నానార్థ భిన్న ప్రయోజనే సతి. కాబట్టి ఈ రెంటికి కూడాను, ఇటు శ్రేయో మార్గం ప్రేయో మార్గం ఏవైతే ఉన్నావో, ఈ రెంటికి భిన్న ప్రయోజనాలు కనపడుతూ ఉన్నాయి. ఈ రెండు కూడా మనిషిని చుట్టుముడుతూ ఉన్నాయి. శ్రేయో మార్గము ప్రేయో మార్గము. ఎస్, శ్రేయశ్చ ప్రేయశ్చ మనుష్యం ఏతః తౌ సంపరీత్య వివినక్తి ధీరః శ్రేయో హి ధీరః అభిప్రేయసః వృణీతే ప్రేయో మందో యోగక్షేమాద్వృణీతే. శ్రేయశ్చ ప్రేయశ్చ మనుష్యం ఏతః. ఈ శ్రేయస్సు ప్రేయస్సు అనేటువంటివి మనిషిని పొందుతూ ఉన్నాయి, మనం కాదు వాటిని పొందేది. తమాష చూడండి, ఏతః ఇది చక్కటి పదప్రయోగం. అంటే మనం కళ్ళు తెరిస్తే మొదట ఆ రెండు కనపడుతున్నాయి అని అర్థం, ఇంకేమి లేదు. మొదట కనిపించేదవే ఎక్కడికన్నా వెళ్ళండి మీరు. శ్రేయస్సు ప్రేయస్సు అనుక్షణం అనుక్షణం. ఇప్పుడు సాధకుడు ఉన్నాడు, ప్రతిదీ కర్మఫలాలు ప్రసాదంగా భావించి జీవిస్తూ ఉంటాడు, సరేనా? ఇప్పుడు పోతున్నాడు అనుకోండి, అక్కడ ఒక నిర్జన ప్రదేశంలో, అక్కడ అంత బంగారు కనిపించింది అని, ఏం తప్పేమిటి? ఏమో కనపడేది, ఎవరితో ఎవరు లేరు, నిర్జన ప్రదేశం. ఒకవేళ తీసుకొని ఎలా ఉపయోగిస్తాడు అది వేరే విషయం. తీసుకొని ఇది పరమాత్మ ప్రసాదం అంటే ఏమో తప్పని నేను అనుకోవడలేదు. ఎందుకని? నా ప్రయత్నం ఏమి లేదు, లభ్యమైంది పరమాత్మ ప్రసాదం. ఓకే, 5,000 రూపాయలు విత్డ్రాయల్ ఫామ్లో రాసుకుని 5,000 రూపాయలు తీసుకెళ్లి బ్యాంకు మేనేజర్కి ఇస్తే ఆయన పొరపాటును ఎక్కడో ఆలోచిస్తూ ఉండి 10,000 రూపాయలు మనకిస్తే, నేను అడగలేదు ఆయనే ఇచ్చాడు గనక ప్రసాదం. నేను అడగలేదు కదా ఆయనే ఇచ్చాడు, నేను అడిగాను ఆయన్ని, ఇక్కడ బంగారు దొరికింది నాకు, నేను అడగలేదు, నా ప్రయత్నం లేదు, అక్కడ కూడా నా ప్రయత్నం లేదు, వారు ఇచ్చారు. దైవం మనుష అబ్బా శుభ్రం, ఇది ప్రసాదం అవుద్దే? కాదు. ఇది ఎప్పుడు ప్రసాదం అవుతుంది తెలుసా? ఇది ప్రసాదం కాదు, ఇప్పుడు నైవేద్యం కావాలి. ఇది నైవేద్యం కావాలి, ఇది ప్రసాదం కాదు. ఇది అది ప్రసాదం కావచ్చు. ఏది ప్రసాదమో ఏది నైవేద్యమో మనకు తెలియాలి, లేకపోతే ప్రసాదం అనుకున్న ముందు నైవేద్యాన్ని మనమే తింటామేమో. అర్థమవుతుంది? కనుక ఆ బ్యాంకు మేనేజర్తో మనం చెప్పాల్సింది ఏంటి, క్యాషియర్తో, ఇదిగో బాబు నేను ఇచ్చింది 5,000 రూపాయలకి, నువ్వు నాకు 5,000 ఇవ్వాలి, కానీ పొరపాటున 10,000 ఇచ్చావు, తీసుకో. అతను సంతోషపడి తీసుకుంటుంటాడే, ఆనందంగా తీసుకుంటుంటాడే, ఆనందో బ్రహ్మ. ఆ తీసుకునేవాడు బ్రహ్మం, ఆ తీసుకునేవాడు కృష్ణుడు, క్యాషియర్ కాదు కృష్ణుడు. ఇది నైవేద్యం. ఇప్పుడు ఇది నైవేద్యం. ఆ తర్వాత అక్కడి నుంచి వచ్చిన తర్వాత ప్రసన్నంగా ఉంటది మనసు. తీసుకొని వచ్చేసాడు అనుకోండి, ఉంటదే? మళ్ళీ వస్తాడేమో వెనక. వస్తూ ఒక్కడే వస్తాడో లేకపోతే ఎస్ఐ తీసుకొని వస్తాడు, స్టేషన్ హౌస్ పోయి వస్తాడా, లేకపోతే డైరెక్ట్ ఇట్లాగా వస్తాడా, ఏమిటి ఎన్ని ఆలోచనలు. ఇంత కలుషితమైన మనసు ఆత్మతత్వాన్ని ఏం పట్టుకోగలదు. కనుక ప్రసన్నంగా ఉంటుంది, నేను ధర్మబద్ధంగా జీవించానే గాని అధర్మంగా జీవించలేదు, ఇంతకు మించిన ఆస్తి ఉంది ప్రపంచంలో. ఆ మొదటడు 10,000 రూపాయలు తీసుకుని వచ్చి నిద్రపోగలడా, దుప్పటి కప్పిన వీడికి ఏం అవసరం లేదు, దోమల మధ్య కూడా నిద్రపోతాడు. ఎందుకని? దోమలు కూడా కొట్టవండి, అవి కూడా భయపడతాయి నాయన. ఎందుకంటే దోమలు కొట్టడం కూడా లేదు, వాటి అవి కూడా కర్మఫలాలే, అవి కూడా కర్మఫలాలే. ఎక్కడ ఏ యాక్షన్ జరిగినా కర్మఫలమే. ఇప్పుడు వచ్చి దోమ కుట్టింది అనుకోండి, అది మనం అంటే అది పనిగా పోయి కుట్టించుకోవడం మంచిది కాదు, కానీ దోమ కుడితే మీరు బాధపడబాకండి. ఎందుకో తెలుసా? మనం గతంలో చేసింటాం ఈ పాప ఫలితాలు, అవి పోతా ఉన్నాయి కొద్ది కొద్దిగా, కొద్ది కొద్ది అంటే దోమ కుట్టింది పాపం ప్రారంభం. బాధలంతా ఇవే, తమాష ఇంకేమి లేదు. ప్రారంభంలో తయారు చేసుకున్నాం చూచారా, అవన్నీ ఈ ప్రారంభంలో ఏవైతే మనకు ఉన్నాయో ఇవన్నీ కూడా కొద్ది కొద్దిగా పోతూ ఉంటాయి, అంతకన్నా ఇంకేమి లేదు. ఇవంతా చేసుకున్న పాపాలే ఇట్లా కదిలిపోతూ ఉంటాయి. కాబట్టి ఈ విషయంలో మనం కాస్త జాగ్రత్తగా ఉంటూ ఉండాలి. శ్రేయస్సు ప్రేయస్సు మనుష్యం మనుష్యం ఏతహ, మన కళ్ళ ముందే కనపడుతున్నాయి కళ్ళు, ఇప్పుడు ఇటు పోవాలి అనేది మనం డిసైడ్ చేసుకోవాలి. ఇది ప్రేయస్స, ఇది శ్రేయస్స, ఇది నాకు మోక్షాన్ని ఇస్తుందా, మోక్షానికి ప్రతిబంధకంగా నిలుస్తుందా, అండర్స్టాండ్, ఇది తెలుసుకోవాలి. తౌ ఉభౌ తౌ సంపరీత్యా వినక్తి ధీరహ ధీరహ ధీర పురుషుడు మా అది ధీర పురుషుడు ధైర్యవంతుడు. ధైర్యవంతుడు ఎవరంటే కొట్టి డబ్బు బిరుకుపోయేవాడు కాదు. ఎవడన్నా ఉంటే మనిషి కొట్టి ఆ డబ్బు తీసుకుపోతే ఆయన కాదు ధైర్యవంతుడు. ఈ ప్రపంచంలో ఇదిగో ఏమీ లేకుండా చేతికి ఇచ్చేసిన క్యాషియర్ తిరిగి ఇస్తున్నాడే, దీనికి కావాలి ధైర్యం, దీనికి కావాలి ధైర్యం. ఎందుకని లోపల చెప్తున్నది మనసు, వద్దులే తీసుకుంపదా, ఆ పోదాం వా, అటు పోదాం సా, అటు పోయి అక్కడికి పోయి ఇస్కాన్ పక్కన స్వీట్ స్టాల్ ఉంది పోదాం బా. అప్పుడు చెప్పా నో 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 వద్దనే వద్దు మనకి, ఇది ఇది మనకు సంబంధించింది కానీ కాదు. తౌ సంపరీత్య ఈ రెండింటినీ కూడాను రెండు వచ్చి నిలబడతాయి. అండర్స్టాండ్, ఇటు ధర్మం ఇటు అధర్మం రెండు వచ్చి నిలబడతాయి, టెంప్ట్ చేస్తా ఉంటాయి. చూచారు కదా మనం ఈ రామాయణంలో చూస్తే ఏంటి, నాకు రాజ్యమే వద్దు భరతుడు, నాకు రాజ్యమే వద్దు రాముడు, ఏంటిది ఇద్దరు ముందు నిలబడిపోయాడు వచ్చి శ్రేయస్సు ప్రేయస్సు. ఇద్దరు ఆలోచిస్తా ఉండరు, భయపడతా ఉండరు, ఏది భోగాలకు భయపడతా ఉండరు. తమాషా చూచావా, అది అది అది. కనుక సంపరీత్య బాగా ఆలోచించి సమ్యక్ పరిగమ్య ఇది. సమ్యక్ పరిగమ్య అంటే సమ్యక్ మనసా విచార్య ఇది. చక్కగా సమ్యక్ చక్కగా మనసు ద్వారా విచారించి విశ్లేషించి ఆలోచించి ఇది ప్రేయస శ్రేయస్స, ఇది ధర్మమా అధర్మమా అని ఆలోచించేటువంటి వాడు ధీరుడు. అటువంటి వాడు వినక్తి, సీ దాట్ వినక్తి, పృథక్ కరోతి, వాటిని వేరు చేస్తాడు. ఎప్పుడైతే రెండు కలిసి వస్తాయి అది తమాషా. ఎప్పుడు కూడాను శ్రేయస్సు ప్రేయస్సు వచ్చిన బాధ ఏంటంటే వాటిని వేరు చేయడం మనం తెలిసి ఉండాలి. అర్థం కాలే, పైన పొట్టంతా తీసేసి ఎట్లాగైతే ధాన్యాన్ని మనం తీసుకుంటూ ఉన్నామో వరి ధాన్యాన్ని, కానీ కలిసి వస్తాయి అది తమాషా. ఎక్కడైనా అంతే, ఇప్పుడు ఒక బత్తాయి ఇచ్చామనుకోండి, వినక్తి పృథక్ కరోతి కాదా, ఇవ్వగానే అలాగే తింటామా, అరటి పండించాం, ఇది వినక్తి పృథక కరోతి. ఇందులో తినదగింది ఏది, తినకూడనిది ఏది, ఆ తినకూడనటువంటి తొక్కని పడేయడము, తినవలసినటువంటి పండుని తినడము. కానీ ప్రేయస్సులో పోయేవాడు ఒక్కోసారి ఏం చేస్తాడు తెలుసు, పండు పడేసి తొక్క తినేస్తాడు. తొక్క తింటున్నట్టు కూడా తెలుసు, సగం తిన్న తర్వాత భార్య చెప్తే ఆ ఎందుకో తెలుసా, మనసు ఎక్కడ ఉంది, ఏం తింటున్నామో కూడా తెలియడం లేదు. ఇదే జీవితం అంతా ప్రేయస్సులో. కానీ శ్రేయో మార్గంలో వెళ్లేటువంటి వాడికి ధర్మబద్ధంగా ఉంటాడు కనుక ఏది చేసినా పర్ఫెక్ట్ గా ఉంటది. వినక్తి పృథక్ కరోతి ఎట్లా సంపరీత్య సమ్యక్ మనసా విచార్య, చక్కగా మనసు ద్వారా ఆలోచించి ఏది ధర్మమో ఏది అధర్మమో చూసుకుంటూ, ఏది శ్రేయస్సో ఏది ప్రేయస్సో చూసుకుంటూ ముందుకు పోతూ ఉంటాడు. శ్రేయోహి ధీరహ అభిప్రేయస వృణీతే, ప్రేయస ధీరహ, ఎవడైతే ధీర పురుషుడు ఉన్నాడో అతడికి ప్రేయస శ్రేయోహి అభివృణీతే, అభివృణీతే ప్రేయస్సు కంటే కూడాను ధీర పురుషుడైనటువంటి వాడికి శ్రేయస్సే ప్రధానమైందిగా కనపడుతూ ఉంటది, దానివైపుకి అతను నడుస్తూ ఉంటాడు. కానీ ప్రేయో మందో యోగక్షమా దురుణీతే, కాని మందహ మందబుద్ధి కలిగినటువంటి వాడు అంటే అవివేకి ఇత్యర్థ. కాబట్టి వివేకం లేనటువంటి వాడు ఏం చేస్తూ ఉంటాడంటే మందహ యోగక్షేమాత్, యోగక్షేమాత్ అంటే యోగక్షేమ నిమిత్తే ఇతి, యోగక్షేమాల కొరకు ప్రేయః వృణీతే, వాడు ప్రేయస్సునే కావాలని కోరుకుంటూ ఉంటాడు, ప్రేయో మార్గంలోనే వెళుతూ ఉంటాడు. ఎందుకంటే యోగక్షేమాలు కావాలి గనక. శ్రేయో మార్గంలో వెళ్లేటువంటి వాడు ధీర పురుషుడు, వాడికి యోగక్షేమాలతో పని లేదు. అంటే యోగక్షేమాలు అంటే అప్రాప్తస్య ప్రాపణం యోగం, ప్రాప్తస్య రక్షణం క్షేమం, లేని దాన్ని పొందడం యోగం, ఉన్నదాన్ని రక్షించుకోవడం క్షేమం. మళ్ళీ కర్మల చుట్టూ తిరుగుతున్నాయి అవి. నువ్వు ఏది పొందినా ఈ ప్రపంచంలో ప్రయత్నం ద్వారా పొందాలి, ప్రయత్నం ద్వారా పొందుతావు, దేన్ని లేని దానిని పొందుతావు. అప్రాప్తస్య ప్రాప్తి, ప్రాప్తస్య ప్రాప్తి కాదు, లేని దానిని పొందడం. లేని దానిని పొందడం అంటే లేనిది నీకు వచ్చింది గనక అది ఎందుకు ఉందో తెలుసా, లేకుండా పోయేందుకే ఉంది, ఉంది లేకుండా పోయేందుకు ఉంది. కాబట్టి లేని దానిని పొందడం యోగం, పొందిన తర్వాత దాన్ని రక్షించుకోవడం క్షేమం, లేనిది పొందాలని నువ్వు ప్రయత్నం చేస్తే పొందొచ్చు, పొందలేకపోవచ్చు, రిస్క్ ఉంది. ఒకవేళ పొందినా ఎప్పుడో ఉంటుందని చెప్పడానికి అవకాశం లేదు. పెళ్ళవుతానే పిల్లవాడు లేడు, పిల్లవాడి కోసం ప్రయత్నం చేస్తే పిల్లవాడు కలిగాడు కానీ ఉంటాడని చెప్పడానికి అవకాశం లేదు. చాలా మంది జార విడుచుకున్నారు ఈ ప్రపంచం. కాబట్టి లేనిది ఎప్పుడైతే వస్తుందో అది లేకుండా పోయేందుకు వస్తుందే గాని ఉండేందుకు మాత్రం కాదు. ఉండినా కొంతకాలం ఉంటుంది, కొంతకాలం ఏదైతే ఉంటుందో అది ఉండేది కాదు, గుండెను మండేలా చేస్తుంది ఒకరోజు. కాబట్టి ఈ ప్రేయో మార్గంలో వెళ్లేటువంటి వాడికి ఇదంతా తెలియకపోవడం చేత యోగక్షేమ నిమిత్తే, కాబట్టి లేని వాటిని పొందేందుకు, పొందిన తర్వాత వాటిని కాపాడుకునేందుకు మందహ మందబుద్ధి కలిగినటువంటి వాడు ప్రేయో వృణీతే యోగక్షేమాత్. కనుక యోగక్షేమాలు ఎప్పుడు కూడాను నామరూపాలకు సంబంధించి ఉంటాయి. అండర్స్టాండ్? మందబుద్ధి కలిగిన వాడికి ధీర పురుషుడికి తేరా అదే. నామరూపాల చుట్టూ తిరిగేటువంటి వాడు అల్పమేధస్కుడు. సచిదానంద స్వరూపమైనటువంటి సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ ఆ శ్రేయో మార్గంలో మోక్షం కోసం వెళ్లేటువంటి వాడు మాత్రమే ధీర పురుషుడు. కాబట్టి నామరూపాలే ప్రేయస్, అవి పరిమితంగా ఉంటాయి. పరిమితమైనటువంటివి నీకు పరిమితమైనటువంటి సుఖాన్ని నీకు ఇస్తాయి, పరిపూర్ణమైనటువంటి ఆనందాన్ని నీకు ప్రసాదించలేవు. కాబట్టి ఏదైతే పరిమితంగా ఉందో దాన్ని నువ్వు పొందున్నప్పటికి కూడాను అది పరిమితంగా ఉంది అని ఎవరికి తెలియకపోయినా నీకు తెలుసు గనక. ఇది కాదు, నిన్న ఉదయమే డిసైడ్ అయింది. నీకు కావాల్సింది నిత్య సుఖం, నీకు కావాల్సింది అనంతం. ఏ వస్తువును పట్టుకున్నా ఆ వస్తువు నీకు లభ్యమవుతుందే గాని ఇంకొక వస్తువు లేకుండా పోతుంది. అందుకని ఏక విజ్ఞానేనా సర్వమిదం విజ్ఞాతం భవతి. ఏ ఒకదానికి సంబంధించిన జ్ఞానం కలిగితే సమస్త విషయాలకు సంబంధించిన జ్ఞానం కలుగుతూ ఉందో, అనంతమైనటువంటి జ్ఞానం కలుగుతూ ఉందో, అటువంటి దాన్ని నువ్వు కోరుకుంటూ ఉన్నావు. అర్థమవుతుంది? కాబట్టి అనంతమైంది అంటే నిత్యం అని అర్థం. నిత్యమైనటువంటి సుఖాన్ని నువ్వు అభిలషించేటప్పుడు ఇటువంటి నిత్య సుఖం అనిత్యమైనటువంటి వస్తువుల మధ్య లభ్యమయ్యేందుకు అవకాశం లేదు. కనుక ఏదైనా సరే యోగక్షేమం అన్నప్పుడు లేని దానిని పొందాలి అని నువ్వు ప్రయత్నం చేస్తే మర్చిపోకు, అది కర్మ ఫలం. మర్చిపోకు, అది కర్మ ఫలం. నువ్వు కర్మ చేస్తావు, ఫలితాన్ని పొందుతావు. కాబట్టి ప్రేయస్ అంటే ఏమి కాదు, కర్మఫలం. నామరూపాలకు సంబంధించినటువంటి కర్మఫలాలు ఏవైతే ఉన్నావో ఇదే ప్రేయస్ అంటే, ఇంకేమి లేదు. కాబట్టి కర్మలు చేస్తావు, ఫలితాన్ని ఊహించి. ఫలితాలు రావచ్చు రాకపోవచ్చు, భిన్నంగా కూడా ఉండొచ్చు. కానీ ఫలితాలు వచ్చినా సుఖపడలేవు, ఫలితాలు రాకపోయినా సుఖపడలేవు. అది కర్మ. కర్మలో ఉండేటువంటి ఒక అయోమయ స్థితి. నహి కర్మకాండేన పరాత్మ ప్రకాశతే. కాబట్టి ఈ కర్మల వల్ల నీకు ఆత్మజ్ఞానం కలిగేందుకు అవకాశమే లేదు. కర్మ నిమిత్తం నా శాస్త్రకృతం. కాబట్టి కర్మ కోసంగా శాస్త్రం లేదు. ఎందుకని? కర్మని నువ్వెందుకు చేస్తున్నావు? ఫలితం కోసమే కర్మ చేస్తున్నావు. ఫలితాలు ఎప్పుడైనా నశించిపోతాయి. ఎందుకో తెలుసా? కర్మను నువ్వు ఒక కాలంలో చేస్తావు, ఫలితం ఇంకొక కాలంలో వస్తుంది. ఏది కాలంలో నీకు లభ్యమవుతుందో అది కాలగర్భంలో కలిసిపోతుంది. ఆద్యంతాలుండేది గనక. కాబట్టి కర్మ ఫలాలు, ఫలాలు ఎప్పుడు ఇట్లాగే ఉంటాయి. ఇప్పుడు చూడండి, మామిడి పండ్ల సీజన్ వచ్చినప్పుడు ఒక చోట నుంచి ఒక చోటకు పంపిస్తా ఉంటారు. ఆ బుట్టల మీద ఒకటి రాస్తారు, మీరు చూసారా లేదు? ఏమని రాస్తారు? పెరిషబుల్. చూసారా? ఫలాలు పెరిషబుల్, నశించిపోయేవి, పెరిషబుల్. ఇవే కర్మఫలాలు, అంతే ఇంకేమీ లేదు. కర్మఫలాలు ఎప్పుడైనా నశిస్తాయి. మామిడి పండు బుట్టే కాదు, మన తలే ఒక బుట్ట. దీని నిండా కర్మఫలాలకు సంబంధించిన ఆలోచనలే. కాబట్టి అక్కడ బుట్ట మీద కనపడుతున్నాయి, ఇక్కడ కనపడడం లేదు. అదే విధివ్రాత. ఓకే? కాబట్టి ఫలాలు ఎప్పుడైనా నశించిపోయేటువంటివే. ఇవి సంసారాన్ని, ప్రాణవాయువు మనల్ని ఎట్లా కాపాడుతూ ఉందో మన జీవితాన్ని, సంసారాన్ని అట్లా కాపాడుతుంది కర్మఫలాలు. ఎందుకని? కర్మలు చేస్తూ ఉన్నావు, కర్మఫలం వస్తూ ఉంది. వస్తుందా లేదు? ఈ కర్మఫలాన్ని నువ్వు అనుభవించాలి. ఎంతకాలం అనుభవిస్తావు? నువ్వు చేసే కర్మలేమో అసంఖ్యాకంగా ఉన్నాయి, కానీ నీకుండేటువంటి జీవితమేమో చాలా తక్కువగా ఉంది. మరి కర్మకు ఫలితం వచ్చేటప్పుడు ఎవరి కర్మల ఫలితాలు వాళ్లే అనుభవించాలి. అలా అనుభవించడానికి కావలసినంత సమయం ఈ దేహం కొనసాగడానికి అవకాశం లేదు. ఇది మరణిస్తూ ఉంది, కానీ కర్మ ఫలాలు మాత్రం ఎదురు చూస్తూ ఉన్నాయి. అందువల్ల ఇంకొక దేహాన్ని తగిలించుకోవడం జరుగుతుంది. నా కర్మ ఫలాలు అనుభవించడం కోసమే, ఎవరి కోసమో కాదు. కనుక నేను కర్మ ఫలాలని, ఈ కర్మకి ఫలితం, ఈ కర్మకి ఫలితం, ఈ ఫలితం కావాలి, ఆ ఫలితం కావాలి అని నేను కర్మలు చేస్తే, ఈ కర్మలకు ఫలితాలు వచ్చాయి గనక, ఈ ఫలితాలు ఎదురు చూస్తూ ఉన్నాయి గనక, ఎన్నో అసంఖ్యాకమైనటువంటి కర్మలు చేశాను, ఈ ఒక్క జన్మలోనే కాదు నేను కర్మలు చేసింది, అనేక జన్మల్లో కర్మలు చేశాను, ఆ కర్మ ఫలితాలన్నీ కూడా నాకు ఎదురు చూస్తూ ఉన్నాయి, కానీ నేను మరణిస్తే ఆ కర్మ ఫలాలు ఏం కావాలి, ఎవరు అనుభవించాలి? అందుకని దేహం, స్థూల దేహం పోవచ్చేమో గాని సూక్ష్మ దేహం ఉంటుంది గనక, ఆ సూక్ష్మ దేహంతో ఇంకొక స్థూల దేహాన్ని తగిలించుకొని మళ్లీ వస్తాను, జన్మ దుఃఖం, జరా దుఃఖం, జాయా దుఃఖం, పునః పునః. కాబట్టి ఇంకొక దేహాన్ని తెచ్చుకోవడం ఇక్కడే జరిగింది. ఈ కర్మ ఫలాల వల్లనే నాకు మరొక దేహం వస్తుంది. దేహం వచ్చిన తర్వాత అప్పుడేం చేస్తాను? ఈ కర్మ ఫలాల్ని అనుభవిస్తూ కూర్చోలేను, మళ్లీ చేస్తూ ఉంటాను యాక్షన్, చలనాత్మకం కర్మ. ఎక్కడ ఏ విధమైనటువంటి చలనం జరిగినది కర్మే, మళ్లీ కర్మ చేస్తూ ఉంటాను. మళ్లీ కర్మ జరిగింది గనక మళ్లీ దానికి ఫలితం ఉండాలి. ఇలా పెరిగిపోతూ ఉంది కర్మ సుడిగుండం. కృతి మహోదధౌ పతన కారణం, ఫలం అశాశ్వతం, గతి నిరోధకం. జ్ఞాపకం ఉందా ఇప్పుడు? కృతి మహోదధౌ పతన కారణం, కృతి మహోదధౌ పతన కారణం, గతి నిరోధకం ఫలం అశాశ్వతం, గతి నిరోధకం కృతి మహోదధౌ పతన కారణం, ఫలం అశాశ్వతం గతి నిరోధకం. కృతి మహోదధౌ, ఇది ఒక కర్మ సాగరం, సముద్రం. లేస్తూ ఉంటాయి సముద్రంలో అలలు, కర్మలు ఇక్కడ కదులుతూ ఉంటాయి, కర్మఫలాలు ఎదురు చూస్తూ ఉంటాయి, జన్మలు వస్తూ ఉంటాయి, కర్మలు జరుగుతూ ఉంటాయి, మళ్లీ కర్మఫలాలు ఎదురు చూస్తూ ఉంటాయి, మళ్లీ జన్మలు వస్తూ ఉంటాయి, దేహాలు వస్తూ ఉంటాయి, కర్మలు సాగుతూ ఉంటాయి. ఇది కర్మ సుడిగుండం. కృతి మహోదధౌ, ఇది ఒక కర్మ సుడిగుండం, ఇది సాగరం. ఇలా పతనానికి దారితీస్తూ ఉంది. ఫలమేమో అశాశ్వతం, ఏ కర్మకు ఫలితమైనా అశాశ్వతం. కర్మ పరిమితం, ఫలం పరిమితం, కానీ నీకు కావలసింది అపరిమితమైనటువంటి సుఖం. కర్మకి అంతం ఉంది, కర్మ ఫలాలకు కూడా అంతం ఉంది, కానీ నువ్వు ఆశించేది అనంతం, అనంతం. నీ కర్మకు ఫలితాలు వస్తున్నాయే గాని నీ ఆశకు ఫలితాలు లేవు. కాబట్టి ఆశలు నిరాశలుగా మిగిలిపోతున్న ఈ ప్రపంచంలో, ఈ నిరాశల మధ్య, ఈ నిరాశ గాలుల మధ్య జ్ఞాన దీపం ఆరకుండా ఎంతకాలం కాపాడుకోగలం? అండర్స్టాండ్? ఇది ప్రేయస్. గతి నిరోధకం, చూచారా, ఇంతకుముందే చెప్పాను నీకు, మోక్ష మార్గాన్ని నిరోధిస్తూ పోతూ ఉంటది గతి, గమ్యం. ఏమిటా గతి? ఉపనిషత్తులో బ్రహ్మగమయతి, ఎగ్జాక్ట్లీ బ్రహ్మగమయతి, విచరణ గతి అవసాధనేషు, విచరణ గతి, విచరణ శిథిలీకరోతి కారణేన సహా అవసాదయతి బ్రహ్మ గమయతి గతి, గతి నిరోధకం. కాబట్టి నువ్వు పొందాలనుకునేటువంటి మోక్షానికి ఇది అడ్డుగోడగా నిలబడిపోతా ఉంది కర్మ. కాబట్టి ఇదంతా కూడాను ప్రేయస్సులోనే జరుగుతూ ఉంది. కాని ధీరహ ధీరపురుషుడు శ్రేయ మార్గాన్ని ఎన్నుకుంటాడు. ఎందుకో తెలుసా? ప్రేయస్సులోనే కష్టం ఉండేది చాలా మందికి తెలియదు. అది ఆయాస ఫలం, ఇది అనాయాస ఫలం. ఆయాస ఫలం, ఇది అనాయాస ఫలం. కర్మ చేయడానికి నువ్వు కష్టపడాలి, జ్ఞానంలో కష్టమేముంది? ఇప్పుడు మిమ్మల్ని అందరినీ నేను చూడడానికి ఏం కష్టపడాలి చెప్పండి? ఓకే, ఇప్పుడు భోజనాన్ని చూడడానికి కష్టమా? భోజనం చేయాలంటే కష్టం, అదే తమాష. ఓహో, మీరు ఇంకో రకంగా అర్థం చేసుకుంటారు. భోజనం చేయడం అంటే తినడం అని నా ఉద్దేశం కాదు, మిస్టేక్ చేయబోకండి, తయారు చేయడం అని నా ఉద్దేశం. ఇప్పుడు భోజనం చేయడం అంటే రెండు రకాలు, భోజనం తయారు చేయడం, భోజనం చేయడం. కాబట్టి ప్రతి ఇంట్లో వీళ్ళిద్దరు ఉంటారు శ్రేయస్సు ప్రేయస్సులాగా, చేసేవాళ్ళు ఒకరు చేసేవాళ్ళు ఒకరు, భోజనం తయారు చేసేవాళ్ళు ఒకరు, తయారు చేసిన దాన్ని భోంచేసేవాళ్ళు ఒకరు. అర్థమవుతుంది. కనుక భోజనం తయారు చేయాలంటే కష్టం గాని భోజనాన్ని దర్శించాలంటే కష్టం. అందుకని చూడండి, కష్టపడి పనిచేసేవాళ్ళు చేస్తూ ఉంటారు వంట వాళ్ళు, యజమాని అట్టెళ్ళి అంతా అయిందా, యజమాని యజమాని హాయ్ ఆనందంగా చూసి నాకే ముందు చూడమే చూడమే ఇంకేమీ లేదు. జ్ఞానం అంతే వీక్షణం, దర్శనం. కళ్ళు తెరిస్తే చాలు, దర్శనం దర్శనం. కనుక ఇది అనాయాస ఫలం, ఏ కష్టం లేదు. కాబట్టి సృష్టించాలంటే కష్టమేమో గాని ఉన్నదాన్ని దర్శించాలంటే కష్టం లేదు. ఉన్నది బ్రహ్మం సర్వం కలు ఇదం బ్రహ్మ నిహ నానాస్తి కించన, ఉండేది బ్రహ్మం హాయిగా వీక్షించడానికి దృష్టి జ్ఞానమయం కావాలంతే. దృష్టి జ్ఞానమయం కృత్వా పశ్యేత బ్రహ్మమయం జగత్. కాబట్టి ఎప్పుడైతే మన యొక్క జ్ఞానం బుద్ధిలో జ్ఞానం నిలిచిపోయిందో ఈ ప్రపంచమంతా కూడా బ్రహ్మమయం. ఎందుకని నీకన్నా అన్యంగా ఈ ప్రపంచం లేదు, నీవే బ్రహ్మమై ఉన్నావు గనక. ఇది శ్రేయో మార్గం. కాబట్టి ఏ ఫలితం వచ్చినా అనిత్యంగానే ఉంది, ఏ ఫలం వచ్చినా అనిత్యంగానే ఉంది. కాబట్టి మందబుద్ధి కలిగినటువంటి వాడు మందహ యోగక్షేమాత్ ప్రేయః వృణీతే, ధీరః ప్రేయస్సు కంటే కూడా శ్రేయస్సు తనకి ఎక్కువని తెలుసు గనక శ్రేయస్సునే ప్రధానంగా తీసుకుంటాడు గాని ప్రేయో మార్గంలో వెళ్ళడు. సత్వం ప్రియాన్ ప్రియ రూపాంచ కామాన్ అభిధ్యాయాన్ నచికేతః అత్యస్రాక్షీః నైతాం శృంకాం విత్తమయీం అవాప్తః యస్యాం మజ్జంతి బహవో మనుష్యాః. సత్వం ఇదే మాట నుండాడు ఇంతకుముందు మనకు ప్రథమ వల్లిలో. ఎవరిని? నచికేతుడు అన్నాడు, యముణ్ణి. ఇప్పుడు నచికేతుని అంటున్నాడు, సత్వం త్వం సహా నువ్వు అలాంటి వాడివి. అక్కడ అయ్యా నువ్వు సామాన్యుడు కాదు, నువ్వు అలాంటి వాడివి కనుక నాకు బోధించని అడిగాడు. సత్వం నీకు మించినోడు లేరు, సత్వం నువ్వు అలాంటి వాడివని. అదే మాట ఇక్కడ అంటే ఆయన గురువుగా అలాంటి వాడు, ఈయన శిష్యుడుగా అలాంటి వాడు. అందుకనే జరుగుతూ ఉంది, లేకపోతే జ్ఞానబోధ జరిగేందుకు అవకాశమే లేదు. ఇద్దరు అలాంటి వాళ్లే. కాబట్టి రెండు ఒకే విధంగా సత్వం అని కనపడుతూ ఉన్నా గురువే శిష్యుడు, శిష్యుడే గురువు అని కాదు ఇప్పుడు, ఎందుకంటే బోధ జరుగుతోంది. సత్వం గురువుగా నువ్వు అలాంటి వాడివి, గురువు లాంటి వాడివి, శిష్యుడిగా నువ్వు శిష్యుడు లాంటి. శిష్యుడికి ఉండాల్సినటువంటి లక్షణాలన్నీ నీకున్నాయి, గురువుకు ఉండాల్సిన లక్షణాలన్నీ ఆయనకున్నాయి. సత్వం త్వం సహా అయ్యి నువ్వు అలాంటి వాడివయ్యా, నువ్వు నువ్వే సామాన్యుడు కాదు. ఎందుకని? స ధీరహాత్వం, ధీర పురుషుడు నువ్వు. ఎట్లా చెప్పగలవయ్యా? ప్రియాన్ ప్రియ రూపాంచ కామాన్ అభిధ్యాయ నచికేత అత్య సాక్షి అతిక్రమ్య. అది విషయం. ఎందుకు నిన్ను నువ్వు అలాంటి వాడివని అంటున్నానంటే, ప్రియాన్ ప్రియమైనటువంటివి, ప్రియ రూపాం రెండు ఇక్కడ, ప్రియాన్ ప్రియ రూపాన్. ప్రియాన్ అన్నప్పుడు మొట్టమొదట చెప్పాను, నాయన నీకు పుత్రులు నీ పౌత్రులు శతాయుష అని చెప్పాను చూసారా, అది. కాబట్టి ఎవరెవరి బిడ్డలు వాళ్ళకి ప్రియం. దేనికి? తల కొరివి పెట్టడానికి. ఇంక దేనికి? తల కొరివి పెట్టడానికి. అంటే కొరివితో తలగొక్కోవడం అని కూడా ఒకటి ఉంది. అందుకని ఉన్నంత వరకు వాళ్ళని చూసి తల గోక్కుంటూ ఉండడం, ఆ తర్వాత వాళ్ళు వచ్చేసి నువ్వు గోకని అవసరం లేదు మేము పెడతామనడం, అది ఇంకేం తల కొరివి అంటే అది. అర్థమవుతుంది. కాబట్టి ప్రియాన్, కాబట్టి నీకు పుత్రులు పౌత్రులు అని నేను చెప్పినప్పుడు శతాయుష, వాళ్ళు శతాయుష్కులై ఉంటారయ్యా, ఇలా ఉంటారు అలా ఉంటారు అని నేను చెప్పినప్పుడు నువ్వు ఎక్కడ చెల్లించలేదు ప్రియాన్. ప్రియ రూపాన్ వాళ్ళు కారులు, సరేనా? సరదై సతూర్య. కాబట్టి ఆ అప్సరసలు దివ్యాహ, వాళ్ళు ప్రియ రూపాన్. కాబట్టి నీకు ప్రియాన్, నీకు సంబంధించినటువంటి ప్రియమైనటువంటి నీ బిడ్డలు, నీ మనవళ్ళు, వాళ్ళని గురించి చెప్పినప్పుడు నువ్వు కదలలేదు. పోనీ నీకు సంబంధించి ఆ ప్రియమైనటువంటి రూపాలన్నింటినీ కూడా అందిస్తాము అన్నప్పుడు కూడా నీలో ఏ విధమైనటువంటి మార్పు లేదు. ఎందుకో తెలుసా? సర్వాన్ కామాన్ అవిధ్యాయ. చూచారా, వీటినన్నింటినీ కూడా నువ్వు చక్కగా ఆలోచించావు, వీటిని చక్కగా విచారించావు. నచికేత, విచారించి ఏం చేశావు? అత్య సాక్షి, వాటిని అతిక్రమించావు, దాటేశావు. అందువల్ల సత్వం త్వం సహా అట్లాంటి వాడివి. నేను ఎన్ని రకాలుగా నిన్ను టెంప్ట్ చేసినా కూడాను, ఎన్ని రకాలుగా నిన్ను ప్రలోభ పెట్టినా, నువ్వు ఎక్కడ వాటికి లొంగలేదు సుమా. త్వం సహా అట్లాంటి వాడివి నువ్వు. సధీరహ త్వం, త్వం సహా ధీరహ అభిధ్యాయన్ చింతయన్. అది చక్కగా ఆలోచించావు. చూచారా, ఎందుకో తెలుసా? యముడు చెప్పినప్పుడు కూడాను ప్రేయో మార్గం శ్రేయో మార్గం రెండు వచ్చి నిలబడిపోయినాయి. మీకు అర్థమవుతుంది? అదే కదా, ఒకవైపు సీతమ్మ దగ్గర నిలబడి రావణాసురుడు మాట్లాడుతుంటే రెండు కనపడుతున్నాయి. సీత, ఎందుకు ఆ రాముడు కోసం నువ్వు బాధపడతావు? అను ఇదిగో ఇవన్నీ నీకున్నాయి అని ఒకవైపు చెప్తున్నాడు, అదంతా ప్రేయస్. కానీ ఆ వైపు పోతే రాముడు శ్రేయస్, సీతమ్మ ముందర రెండు కనపడ్డాయి. అట్లా అంతే, ఎక్కడైనా అదే. మీరు రామాయణానికి పోయినా, భారతానికి వెళ్ళినా, భాగవతానికి వెళ్ళినా, మన ముందు రెండు వచ్చి నిలబడతాయి. ఇది శ్రేయస్సు, అది ప్రేయస్సు. ఎటు పోతావు. ప్రతి క్షణం మనల్ని మనం ఆలోచించుకోవాలి. వీటిలో ధర్మ సూక్ష్మాలంతా తెలుసుకొని కాబట్టి అది ఎప్పుడు సాధ్యమవుతుంది? అభిధ్యాయన్ అంటే చింతయన్, చక్కగా విచారించినప్పుడే, ఆలోచన చేసినప్పుడే. విచారితవాన్, చక్కగా నువ్వు ఆలోచన చేసినప్పుడు నీకు అర్థమవుతుంది. కాబట్టి ఈ విధమైనటువంటి త్యాగం నీ దగ్గర ఉండింది బాబు. నైతాం శృంకాం విత్తమయీం అవాప్త ఏతాం శృంకాం, పెడదారి, దారి తప్పడం. శృంకాం అంటే విత్తమయీం. కాబట్టి డబ్బు కోసం, ధనం కోసం, ఐశ్వర్యం కోసం, ప్రేయస్సు కోసం దారి తప్పడం అనేటువంటిది ఏతాం నా అవాప్త. ఈ పెడదారి నువ్వు తొక్కలేదు. నేను చూపెట్టాను నీకు, నిన్ను టెంప్ట్ చేశాను, ప్రలోభ పెట్టాను, అయినా కూడా ఆ మార్గంలోకి మాత్రం నువ్వు ఎళ్లలేదు. యశ్యాం మధ్యంతి బహవో మనుష్యాహ, బహవ మనుష్యాహ యశ్యాం మధ్యంతి. యశ్యాం ఏ పెడదారిలో అయితే బహవ మనుష్యాహ అనేక మంది మనుషులు ఈరోజు మధ్యంతి పోతూ ఉండారో, ఏతాం ఆ పెడదారిలో శృంకాం, నువ్వు వెళ్లడానికి అవాప్తహన్నా అవాప్త, నువ్వు మాత్రం వెళ్ళలేదు. కాబట్టి అందరూ చెడు మార్గంలో పోతూ ఉన్నా నువ్వు పోలేదు. చూచారా, ఇది కూడా అర్థం కావాలి. ఇప్పుడు చాలా మంది అంటా ఉంటారు, అందరు అట్లా పోయేటప్పుడు మనం మాత్రం, దానికి రాగం ఎందుకు వస్తా ఉంది తెలుసా? తనకే డౌట్ ఉంది, లేకపోతే క్లియర్ గా మాట్లాడేస్తాడు. తెలుసు నాయన, తర్వాత మనం చాలా వినున్నాం శృతి మందిరంలో మా అని. అందుకని ఏం చేస్తావయ్యా, అందరూ ఒక మార్గంలో పోయేటప్పుడు మనం మాత్రం మడి కట్టుకొని, ఒరే మడి మడి ఇక్కడ వచ్చింది, ఇప్పుడు అంతా తడైపోయిన తర్వాత మనసు ఇప్పుడు వచ్చింది మడి. ఎందుకు వచ్చిన బడిది? ఇప్పటికైనా నేర్చుకో కూర్చొని మా బడిలో. ఇదంతా లాభం లేదు, ఇది మడి కట్టుకోవడం అది ఇది అంటే మడి కట్టుకోవడం తప్ప పోని. అందరు కట్టుకోలేదు, నువ్వు కట్టుకో. అందరు అలా ఉండేటప్పుడు మనం మడి కట్టుకోవడం ఏంటి? ఒరే అందరు బురద రాసుకొని ఉన్నారు, నువ్వు మడి కట్టుకో, ఏ నష్టం ఏంటి? ఇప్పుడు అందరు తినకుండా ఉంటారు, నువ్వు తినకుండా ఉంటావా? ఏంటిది అంటే ఎంతసేపటికి ఇతరులను గురించి ఆలోచన. ఆ ఇతరుల ఆలోచనలో కూడా మంచి వాళ్ళు చాలా మంది ఉన్నారు, వాళ్ళ అవసరం లేదు, వాళ్ళ అవసరం లేదు. దుర్యోధన్ అన్నట్టు వాడే ఏ ధర్మరాజు వద్దా? లే వద్దనే వద్దు, ధర్మరాజు వద్దనే వద్దు. కాబట్టి మనం ఎప్పుడు ఏది ఆదర్శంగా ఎన్నుకున్నా ఎదుటి వ్యక్తిని చూచి కాదు, నాకు అనుగుణంగా ఉందా లేదా. కాబట్టి నా మనసుకు ఎవరు అనుగుణంగా ఉంటారో వాళ్ళు నాకు ఆదర్శం. సరేనా, ఇది అంతపరంపర న్యాయం. కనుక ఇలా కాకుండా ఎంతమంది పెడదారిలో వెళ్ళినా బహవహ మనుష్యాహ యశ్యా మజ్జంతి, ఆ పెడదారిని బడి పోతూ ఉంటే వాళ్ళు ప్రేయస్సులో, అదే మార్గంలో వెళ్లమని నేను నిన్ను అటెంప్ట్ చేసిన అబ్బాయి, నువ్వు ఎక్కడా కాంప్రమైజ్ కాలేదమ్మా. ఆ మార్గానికి వెళ్ళడానికి ఒప్పుకోలేదు. అత్య సాక్షి, అతిక్రమించావు దాన్ని. కనుక ఈ త్యాగ బుద్ధి నీలో ఉంది. ఎందుకు వచ్చింది త్యాగ బుద్ధి తెలుసా? అసలు అవసరం లేదని తెలిస్తే అందరూ త్యాగులు ఈ ప్రపంచంలో. ఇప్పుడు పెద్దది అవసరం లేదు. ఇప్పుడు మన చలికాలం మనది ఎక్కడో తయారైనటువంటి ప్రోడక్ట్ కాదు, ఏం చేస్తాం? అంతేనా? ఎందుకో తెలుసా? నో, ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. ఎందుకో తెలుసా? అది అవసరం లేదని తెలిసింది. అంతేగాని దాన్ని నువ్వు ఇక్కడే ఉండు. ఎవడంటాడని అవసరం లేదు అని తెలిసిన తర్వాత దేనైనా పడేయడమే. కనుక ఎన్ని చూపెడుతూ ఉండినా నో. కాకవిష్ఠాయాం, కాకి రెట్టలాగా కుట్టేయమన్నాడు శంకరాచార్య స్వామి. అర్థమవుతుంది? నేనన్న మేలు ఈ ఎగ్జాంపుల్ ఎందుకు ఇచ్చాను తెలుసా? అది చెప్పాలని మనసులో వస్తుంది కనుక ఇది ఇచ్చాను ముందు. అది ఇంకా గొప్పది. కాకి రెట్ట, అది ఎంతో అంతేనన్నాడు. ఈ ప్రపంచంలో ఏవి ఏవి విచిత్రాలు కనపడుతూ ఉన్నాయో, మహిమలు కనపడుతూ ఉన్నాయో, అణిమాద్యష్ట సిద్ధుల్ని కూడా కాకవిష్ఠాయామని కొట్టేశారు శంకరాచార్య స్వామి. క్లియర్ గా ఉంది. కాకి రెట్టతో సమానం అన్నాడు. అయ్యా, ఆయన ఇక్కడ కనపడ్డాడు స్వాములు వారు, మా ఊర్లో కూడా కనపడ్డాడే కాకి రెట్ట. ఇట్లని ఏదో తీశాడే ఇంకా పెద్ద రెట్ట. నమ్ముకుంటే పోతాది లొట్ట, ఎప్పుడు ఎక్కబాక గుట్ట. అర్థమవుతుంది? అది కేవలం చెత్త బుట్ట. ఓకే, చెత్త బుట్టనైనా నీకు చిత్ కావాలి, చెత్త కాదు కావాలి. అండర్స్టాండ్? ఏం ఉపయోగం వాటి వల్ల? ఒకవైపు అనిత్యం అని తెలుస్తా ఉంటే వాటిని పెంచుకుంటా పోతా ఉంటే ఏంటి ఇప్పుడు నీకు ఏం కావాలి? నీకేం కావాలి? వాటి వల్ల ఏం సుఖపడుతున్నావు నువ్వు చెప్పు. ఇప్పుడు నా దగ్గరకు వచ్చావు నువ్వు, ఏం కావాలి ఆయన నీకు? ఏదన్నా ఇవ్వండి స్వామీజీ, చెంప మీద రెండు ఇస్తా. ఏమైంది? ఏంటి ఇప్పుడు నీకు? పో, అది కూడా ప్రసాదం వరకు. ఏంటి వచ్చేది వీటి వల్ల? ఏమొస్తుంది? ఏదో ఒకటి ఇవ్వండి స్వామి, తీసుకో పండు పో. స్వామీజీ నాకు ఫలం ఇచ్చాడు, కర్మ ఫలమే నిలవదని చెప్తుంటే నీకన్న అర్థం అవుతుంది సబ్జెక్ట్. కర్మ ఫలాలే నిలవకపోతే బత్తాయి ఫలమే నిలుస్తుంది. దీనికి వత్తాసు పలకద్దు ఎప్పుడు, బత్తాయికి వత్తాసు పలకద్దు. నీకు కావలసింది ఏంటో నీ కావో. ఇది ఈరోజు విషయం కాదు, యుగ యుగాలుగా తరతరాలుగా జరుగుతున్నది వ్యవహారం. మనిషికి ఏం కావాలని తెలియనప్పుడు ఒక బిలీఫ్ సిస్టమ్ వచ్చి కూర్చుంటది, వాళ్ళని నమ్మడం వీళ్ళని నమ్మడం. ఇవన్నిటి కారణం ఏంటంటే జ్ఞానం లేకపోవడమే. తీరా నమ్మేమన్నా సుఖపడతా ఉండారా? లేదు. ఎందుకని? నమ్మకమే సుఖానికి సంబంధించింది కాదు. ఎప్పుడు జ్ఞానం కావాలి కానీ మనిషికి నమ్మకం కాదు. కనుక ఎప్పుడైతే ఇది అవసరం లేదు అని తెలిసిందో దాన్ని నిరోధించడం, తృణీకరించడం క్షణం పడుతుంది. అది ఇక్కడ నచికేతులో కనపడుతుంది. ఇంకొకరిని చెప్పాలనుకుంటే ఇటీవల కాలంలో, ఇటీవల అంటే కొన్ని వేల సంవత్సరాలు అనుకోండి, మళ్ళీ ఎక్కడ కనపడుతుంది ఇది? ఈ విధంగా తృణీకరించి అతిక్రమించి ఒకవైపు ప్రేయస్సు మనిషిని కుదిపేస్తూ ఉంటే కూడాను పక్కకి నెట్టిపోయినటువంటి సన్నివేశం బుద్ధుడి దగ్గరనే కనపడుతుంది. అంతేనా? అందమైన భార్య, బిడ్డ, రాజ్యం, అన్ని ఒక్కసారి నో. ఈ హాసనే శుష్యతమే శరీరే, ఇదిగో పోతున్నా కూర్చుంటూ ఉన్నా. ఈ దేహము రాలిపోనిగాక, మట్టిలో కలిసిపోనిగాక సత్యాన్ని దర్శించిందే నేను వెళ్ళను అని ఇవన్నీ వదిలిపెట్టిపోయాడు. చూచారా, చిన్న విషయం కాదు అది. మనం చీపురు కట్ట వదిలిపోలేం, పోయినా ఎత్తుకొని పోతాం కూడా ఆడు జిమ్ముకోవచ్చని. అటువంటిది మొత్తం సమస్తాన్ని వదిలిపోయాడే, సమస్తాన్ని వదిలిపెట్టాడు నచికేతుడు, సమస్తాన్ని వదిలిపెట్టాడు బుద్ధుడు. కానీ ఒక్క విషయం, ఇద్దరు సమస్తాన్ని వదిలేళ్లరే గాని నచికేతుడు జ్ఞానాన్ని పొందాడు. ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ. నచికేతుడు జ్ఞానాన్ని పొందాడు. అన్ని వదిలేసిపోయిన బుద్ధుడు ఏం పొందాడు నా వరకు నాకు అర్థం కాదు. ఈజ్ ఎ గ్రేట్ మహాత్మా, గౌతమ బుద్ధ. ఓకే, సాష్టాంగ నమస్కారం చేయడానికి వెనకాడే ప్రశ్న లేదు. మరి అన్ని ఉదురుకొని పోయింది దేనికోసం? బాగా అర్థం చేయండి. పరిణామశీలంగా ఏవైతే ఉన్నాయో, పరిమితంగా ఏవైతే ఉన్నావో, నశించేవి ఏవైతే ఉన్నాయో, వాటి మధ్యలో మనం తృప్తి చెందలేము అని వెళ్లిన తరువాత నశించనిది ఏదో, నిత్యమైంది ఏదో, పరిణామం చెందనిది ఏదో, దాన్ని అనంతమైంది ఏదో, అది నువ్వు పట్టుకోవాలి. పట్టుకున్నావా? అతి విచిత్రం, అతి విచిత్రం, అతి విచిత్రం. కారణం ఏంటో తెలుసా? ఇతనికి క్షణికంగా కనపడదంతా. నో, హే యమధర్మరాజా, నువ్వు ఏమిచ్చినా అది క్షణికంగా కనపడుతుంది, అనిత్యం, అసుఖం. ఈ రెండు మాటలు అన్నాడు బుద్ధుడు కూడా. సర్వం క్షణికం, క్షణికం సర్వం దుఃఖం, దుఃఖం. ఇది బుద్ధుడు మాటలు ఇవి. తర్వాత ఏం తెలుసుకొని వచ్చావు? శూన్యం. ఇది నువ్వు తెలుసుకొని వచ్చింది. ఏం తెలుసుకుని వచ్చాడు నచికేతుడు? పూర్ణం. నచికేతుడు తెలుసుకున్నది పూర్ణం, బుద్ధుడు తెలుసుకున్నది శూన్యం. అంతః పూర్ణ బహిః పూర్ణ, పూర్ణ కుంభయ్య వర్ణవే. అంత శూన్య బహిః శూన్య, శూన్య కుంభయ్య వర్ణవే. ఆహా, ఏమైపోయింది? కదిలినప్పుడు ఇద్దరు ఒకే విధంగా కదిలారు అంటున్నాను నేను. బుద్ధుడికి ఎంత త్యాగం ఉందో నచికేతుడికి అంత త్యాగం ఉంది. కానీ ఇక్కడే అదృష్టాలు, అర్హతలు, అందలం ఎక్కుతాయి. ఏంటో తెలుసా? నచికేతుడికి ఉన్నటువంటి గొప్ప విషయమంతా పాపం బుద్ధుడికి దొరకకపోయింది, నచికేతుడికి దొరికింది. ఒకటే ఒకటి, ఒకటే ఒకటి, ఒకటే ఒకటి. ఏమిటో తెలుసా? సద్గురు, సద్గురు, ఇంకేం లేదు, సద్గురు. ఈ విశిష్టమైనటువంటి సంప్రదాయంలో, ఈ ఆర్ష సంస్కృతిలో జ్ఞానం బుద్ధి నుండి బుద్ధికి అందాలి గనక, సంప్రదాయబద్ధంగా, సాంప్రదాయకంగా జ్ఞానాన్ని అందించేటువంటి గురువు దొరకడమే నచికేతుడి యొక్క భాగ్యం. పాపం దొరకలేకపోవడమే బుద్ధుడికి ఏదో. అందువల్ల బౌద్ధ దర్శనాన్ని నాస్తిక దర్శనాల్లో చేర్చాం. నాస్తిక దర్శనం, చార్వాక, బౌద్ధ, జైన, ఈ మూడు నాస్తిక దర్శనాలు. ఎందుకని? ఈశ్వరుని యొక్క అస్తిత్వాన్ని అంగీకరించలేదు గనక. అది కూడా కాదు, వేదాన్ని అంగీకరించలేదు అంటేనే నాస్తిక దర్శనం అని అర్థం నా దృష్టిలో. ఎందుకని? ప్రమాణం వేదం అంటే, వేదం అంటే నువ్వు గ్రంథం అనుకుంటే నేనేం చేయలేను. వేదాన్ని నువ్వు మతంగా చూస్తే నేనేం చేయలేను. వేదం ప్రమాణం, ప్రమాకరణం ఇది ప్రమాణం కనుక శృతిరేవ శరణమితి, వేదమేవ శరణమితి. అటువంటి వేదాన్ని, ప్రమాణాన్ని నువ్వు వదులుకున్నావు గనక ప్రమాణం లేనప్పుడు ప్రమ కలిగేందుకు అవకాశం లేదు. అందువల్ల చెట్టు కింద కూర్చోవచ్చు, ఆయన మహితాత్ముడు, అనేక జన్మల్లో చేసిన పుణ్యఫలం ఉంది, లేకపోతే ఆయన అంత వైరాగ్యంతో వెళ్ళడు, కూర్చున్నాడు, దేని మీద దృష్టి లేదు గనక ప్రశాంతంగా ఉన్నాడు అంతే. కానీ ప్రశాంతంగా ఉండడం వేరు, జ్ఞానాన్ని పొందడం వేరు. అర్థమవుతుంది? ఆ విధంగా బౌద్ధ మతం ప్రబలింది. బాగా అర్థం చేసుకోండి. కనుక జ్ఞానం కావాలి. జ్ఞానం కావాలంటే గురువు ఉంటే వస్తుంది తప్ప ఇంకొక విధంగా వచ్చేందుకు అది అవకాశమే లేదు. ఇది సంప్రదాయం మనకు మనల్ని సంరక్షిస్తూ పోతుంది. ఈ విధంగా ఇది ఆర్ష సంస్కృతిలో ఉండేటువంటి వైభవం ఇది. అందువల్ల ఈరోజు మనమందరం కూర్చొని ఆస్తిక్య బుద్ధితో అధ్యయనం చేస్తున్నాం. ఏది? నచికేతుడికి యముడికి మధ్య జరిగినటువంటి సంవాదాన్ని. ఎందుకని? శ్రేయస్. భగవద్గీతను అధ్యయనం చేస్తున్నాం. ఎందుకని? శ్రేయశ్చాత్ నిశ్చితం బ్రూహితన్మే శిష్యస్తేహం సాధిమాం ప్రపన్నం. కృష్ణ, శ్రేయస్సు నాకు చెప్పు. చూడండి, పదం చూసారా? యత్ శ్రేయ, ఏది శ్రేయస్సు అది నేను కోరుతూ ఉన్నా. అసలు ఆ మాట అర్జునుడు అన్నంత వరకు కృష్ణుడు నోరు విప్పలేదు. అర్జునుడే మాట్లాడుతున్నాడు రెండో అధ్యాయం వస్తే కూడా, కృష్ణుడు ఓపెన్ చేయలేదు మౌత్. ఎందుకో తెలుసా? అసలు అతను ఏం కావాలని అతనికి అర్థమైతే కదా. బాధల్లో ఉన్నాడు కదా, చెప్పడానికి నేను సంసిద్ధంగా లేను. అతను ముముక్షు అవునా కానా? శిష్యస్తేహం సాధిమాం ప్రపన్నం, త్వాం ప్రపన్నం తే అహం శిష్య, నీకు నేను శిష్యుణ్ణి, నాకు బోధించు అన్నప్పుడు ఓ శ్రేయస్సు కావాలి, మోక్ష మార్గం కావాలి గనక శిష్యుడు అయ్యవా, కమా కూర్చో చెబుతా. కనుక శ్రేయో మార్గం, ప్రేయో మార్గం ఈ విధంగా ఉంటాయి. కనుక అందరూ ప్రేయస్సులోనే ఉంటారు. నచికేత, నీలాంటి పుణ్యాత్ములు శ్రేయస్సులో ఉంటారు. నాయన, నీలాంటి పుణ్యాత్ములు శ్రేయస్సులో ఉంటారు, శ్రేయో మార్గంలో ఉంటారు. ప్రేయస్సును వదిలిపెట్టడం కాదు, శ్రేయో మార్గం ఏంటో తెలిసి ఉండాలి కూడా. అర్థమవుతుంది? ప్రేయస్సును వదిలిపెట్టడమే కాదు. అందువల్ల ఆయన చెట్టు కింద కూర్చున్నాడు, ఆయనకి ధ్యానం, ఆయనకి జ్ఞానం కలిగింది. కాబట్టి మనం కూడా ఇంకో పక్కన పోయి చెట్టు కింద కూర్చుంటామంటే, చెట్టు కింద కూర్చుంటే జ్ఞానం కలిగేటట్లయితే ముందు చెట్టుకు కలగాలి జ్ఞానం. చెట్టుకు జ్ఞానానికి ఏమీ సంబంధం లేదు. అర్థమైందే? బోధ బుద్ధికి ఎక్కాలి గాని ఊరికే అన్ని చెట్లు. మీరు చాలా మంది అంటుంటారు ఏమిటో ఏదో ఒకరోజు పోయి కూర్చుంటాను చెట్టు కిందని, పో కూర్చో. ఇంట్లో కానీ గొడవలు వస్తే ఈ మాటలు అంటుంటారు, భార్యతో చెప్తుంటాడు, నువ్వు అట్లాగే చూస్తుండే నేను బుద్ధుడిలాగా ఒకరోజు పోయి చెట్టు కింద కూర్చున్నా, కూర్చో, ఏ నష్టం ఏంటి, అక్కడే తీసుకొచ్చి పెడుతుంది, తిను, తినకుండా ఉండగలవా, లేదు తినాలి, పోనీ అక్కడ తిను. అలాగేలే చూస్తావు నేను కూర్చున్నప్పుడు, ఏం చూస్తానా, కూర్చో. ఆ తర్వాత పక్షులు, పక్షులు ఉంటాయి పైన, నేను వేస్తే కనీసం నోట్లోనే పెట్టుకుంటావు, అవి వేస్తే నేను కాస్త నాలుగు ముద్రకి బడేస్తే ముందు తింటావు, అవి వేసే అనుకో, ఏం చేస్తావు, నీ ఇష్టం, ఎక్కడన్నా కూర్చో. కాబట్టి చెట్టు కింద కూర్చుంటే జ్ఞానం రాదు, గుట్టలెక్కి కూర్చుంటే జ్ఞానం రాదు, రాళ్ళెక్కితే జ్ఞానం రాదు, నీళ్ళలో దుఖితే జ్ఞానం రాదు, అగ్నిలో ప్రవేశిస్తే అసలు రాదు. నువ్వే సీతమ్మ కాదు, నా మాట విను, ఎన్ని పిచ్చి చేష్టలు, పిచ్చి చేష్టలు అంతే. జ్ఞానం కలిగిన వాళ్ళకి అది వాటిని అన్నిటి చూస్తా అంటే నవ్వుకుంటూ ఉంటారు మనసులో, పైకి అనకపోయినా నేనేదో అంటాను కానీ దాచుకోలేక నాతో పెద్ద కూడా ఇదో ప్రాబ్లం. కాబట్టి చాలా మంది నవ్వుకుంటూ ఉంటారు ఇవన్నీ చూసుకుని, ఏం పిచ్చే చేష్టలు ఇవంతా, వీటికి జ్ఞానానికి ఏం సంబంధం కనుక. నా జ్ఞానం జ్ఞానం, జ్ఞానం కలిగినటువంటి బుద్ధి నుండి జ్ఞానం లేని బుద్ధికి అందాలి. ఎవరి బుద్ధిలో అయితే జ్ఞానం ఉందో ఆయన గురువు, ఎవరి బుద్ధిలో అయితే జ్ఞానం లేదో ఆయన గొప్ప శిష్యుడు. ఆయన ఈయనకు అందడం, ఈయన ఆయన అవుతాడు, ఈయనే ఆయన, ఆయనే ఈయన. అర్థమవుతుంది? వెలిగించినంత వరకే ఈ దీపం ఏంటి ఆ దీపం ఏంటి అని వెలిగించేసిన తర్వాత, ఇప్పుడు మీ ముందు కనుక నేను రెండు దీపాలు పట్టుకొని ఇది వెలుగుతూ ఉంది, ఇది వెలగలేదు, వెలిగించాను అనుకోండి, ఇప్పుడు నేను అడుగుతాను ఏ దీపంతో ఏ దీపాన్ని వెలిగించాను. స్వామీజీ ఆ లెఫ్ట్ ఉందా మీ లెఫ్ట్ హ్యాండ్ లో, దాంతో తీసుకుని వచ్చి రైట్ హ్యాండ్ లో దీపాన్ని వెలిగించారు. ఓకే, అట్లా కాకుండా నేను లోపల వెలిగించేసి తీసుకొని వచ్చి ఈ రెండిట్లో ఏది ముందుదో చెప్పండి అంటే, అది మనకి తెలిస్తేనే గాని ఆ తరువాత గురువు ఎవరో శిష్యుడెవరో కూడా తెలియదు. ఎందుకో తెలుసా, రెండు దీపాలు ఎట్లా వెలుగుతూ ఉంటాయో, రెండు జ్ఞాన దీపాలుగా వాళ్ళు కనపడుతూ ఉంటారు గనక. గురుర్ నైవ శిష్య, అది ఆడ గురుర్ నైవ శిష్య చిదానంద రూప శివోహం శివోహం. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి.